ఓం శాంతి. మురళీ డేట్ 3/8/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు సత్యమైన రాజ ఋషులు, రాజయోగీలు. మీరు రాజ్యం కోసం పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ప్రశ్న: ఏ శ్రద్ధ రాజ్యం కోసం అర్హులుగా చేసేస్తుంది? జవాబు: చదువుపై పూర్తి ధ్యాస ఉన్నట్లయితే రాజ్యం లభిస్తుంది. బాబా ఏదైతే వినిపిస్తారో దానిని బాగా విని ధారణ చెయ్యండి. బాబా వినిపించినది పిల్లలు విన్నట్లయితే రాజ్యం లభిస్తుంది. వినే సమయంలో ఆవలిస్తున్నట్లయితే లేక కునికిపాట్లు పడుతున్నట్లయితే, బుద్ధి భ్రమిస్తున్నట్లయితే రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. కావున చదువుపై పూర్తి ధ్యాస ఉంచండి. పాట: మనం ఆ మార్గాలలో నడవాలి. ఏ మార్గం పడిపోయినా మళ్ళీ సంభాలించుకునే మార్గంలో మనం నడవాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈరోజు పిల్లలకు హఠయోగం మరియు రాజయోగం గురించి అర్థం చేయిస్తాను. పిల్లలకు తెలుసు, వారు ఏదైతే చూపిస్తారో అదంతా హఠయోగమే. ఎందుకంటే వారు కర్మ సన్యాసులు. నిజానికి గ్రహస్థులు హఠయోగాన్ని, కర్మ సన్యాసాన్ని నేర్చుకోకూడదు. అది నివృత్తి మార్గం, ఆ ధర్మమే వేరు. మీ ధర్మం దేవీ దేవతా ధర్మం. ఆ దేవీ దేవతలు రాజయోగం ద్వారానే రాజయోగాన్ని పొందుతారు. ఇప్పుడు మీరు రాజ ఋషులు. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారినే ఋషులు అని అంటారు. మీరిప్పుడు పవిత్రంగా ఉన్నారు. పవిత్రంగా ఉండకపోతే వారిని ఋషులు అని పిలవరు. మీరు రాజ్యాన్ని పొందేందుకు పవిత్రంగా అవుతారు. కాని వారెప్పుడూ రాజ్యాన్ని పొందేందుకు పవిత్రంగా అవ్వరు. పవిత్ర ప్రపంచంలో మనకు పవిత్ర రాజ్యం ఉండేదని మీకు తెలుసు. భారతదేశంలోనే 5000 సంవత్సరాల క్రితం దేవీ దేవతల రాజ్యం, పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు పూర్తిగా పతితంగా అయిపోయారు. పతితులుగా ఎలా అయ్యారు? 84 జన్మల లెక్క ఉంది కదా. ఏ తండ్రైతే మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారో వారే 84 జన్మల లెక్కను కూడా తెలియచేస్తారు. సన్యాస ధర్మం వారికి ఇతర ధర్మాల గురించి ఏం తెలుస్తుంది? ఇది దేవీ దేవతల ప్రాచీన ధర్మం, సన్యాసులది తర్వాత వచ్చే ధర్మం. హఠయోగం అనేక రకాలుగా ఉంటుందని మీకు తెలుసు. ద్వాపర యుగం నుండి భక్తి మార్గంతో పాటు హఠయోగం కూడా ప్రారంభమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రాజయోగం ఉంటుంది. ఆ హఠయోగాన్ని జన్మ జన్మాంతరాలుగా నేర్చుకుంటూ వచ్చారు. కాని రాజయోగాన్ని మీరు ఒక్క జన్మలోనే నేర్చుకుంటారు. వారు జన్మ జన్మాంతరాలు పునర్జన్మలు తీసుకుంటూ హఠయోగాన్ని నేర్చుకోవలసిందే. మీరు రాజయోగాన్ని నేర్చుకునేందుకు పునర్జన్మలు తీసుకోవలసిన అవసరం ఉండదు. మీరు మీ రాజయోగాన్ని కేవలం సంగమ యుగంలోనే నేర్చుకుంటారు. రాజ్యం లభించినాక, స్వర్గం వచ్చేసినాక ఇక ఇతర ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. మీరు రాజ ఋషులు కూడా పవిత్రులే కదా. కృష్ణుడిని మహాత్మా అని కూడా అంటారు. మహాత్మలు పవిత్రంగా ఉంటారు. మీరు కూడా ఇప్పుడు మహాత్మలు లేక రాజ ఋషులు. మహాత్మ అనగా పవిత్ర మహానాత్మ. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. శాస్త్రాలైతే తర్వాత తయారవుతాయి. వాటి గురించి కథలుగా వ్రాస్తారు. ఏదైతే గతిస్తుందో దానిని ఒక కథగా కూర్చొని వ్రాస్తారు. అందులో సత్యమేమీ లేదు. ఇప్పుడు బాబా పిల్లలను ప్రత్యక్షంగా చదివిస్తున్నారు. దానిని మళ్లీ చరిత్రగా తయారు చేస్తారు. యాదవులు, కౌరవులు, పాండవులు ఉండేవారు అని అన్నారు. తప్పకుండా సంగమ యుగంలోనే ఉంటారు కదా. సంగమయుగ చరిత్రను వారు తయారు చేశారు. పండగలన్నీ సంగమయుగానికి చెందినవే. రక్షాబంధనం కూడా పవిత్రతపై జరుపుకునే పండగ. ఆ తర్వాత దాని స్మృతి చిహ్నం కొనసాగుతుంది. ఇక్కడ బాబా కూడా అందరినీ పవిత్రంగా తయారు చేసి ప్రతిజ్ఞ చేయిస్తారు. సిక్కులు కంకణాన్ని ధరిస్తారు. అది కూడా పవిత్రతకి గుర్తే. హిందువులు జందెమును ధరిస్తారు. అది కూడా పవిత్రతకు గుర్తే. కాని పవిత్రంగా ఉండరు. రాఖీ కట్టించుకుంటారు కాని అర్థం తెలుసుకోరు. ఇంతకు ముందు బ్రాహ్మణులు వెళ్లి రాఖీ కట్టేవారు. ఇప్పుడు సోదరి సోదరునికి రాఖీ కడుతుంది. వారు డబ్బులిస్తారు. ఇవన్నీ ఇప్పుడు ఫ్యాషన్ గా అయ్యాయి. నిజానికి ఇది పవిత్రత విషయం. పిల్లలు కామం మహాశత్రువు అని బాబా అంటారు. ఆ బ్రాహ్మణులు ఎవ్వరూ ఇలా భావించరు. ఇప్పుడు అనంతమైన తండ్రి, పిల్లలు మేము పవిత్రంగా అవుతాము, ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చెయ్యండి అని చెప్తారు. మీరొచ్చి పతితులను పావనులుగా తయారు చెయ్యండి అనే నన్ను పిలుస్తారు. సత్యత్రేతాయుగాలలో ఎవరూ పిలవరు. అది రామరాజ్యం, ఇది రావణ రాజ్యం. రామరాజ్యంలో పంచ వికారాలు ఉండవు. యథా రాజా రాణి తథా ప్రజ. ఇప్పుడు మనం తండ్రి నుండి స్వర్గ రాజ్య అధికారాన్ని తీసుకుంటున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. ఈ నరకం నుండి తప్పకుండా వెళ్ళిపోవాలి. పావనంగా తయారు చేసి స్వర్గంలోకి తీసుకువెళ్లేందుకు బాబా వచ్చారు. మరి మేము పావనంగా ఎందుకు అవ్వము? వారి హఠయోగాలైతే అనేక రకాలుగా ఉంటాయి. జైపూర్ మ్యూజియంలోకి వెళ్లి హఠయోగాలలో ఎన్ని వెరైటీలు ఉంటాయో చూడండి. వాటి వల్ల ఏమీ లభించదు. మెట్లు కిందకు దిగుతూనే ఉంటారు. భారతదేశం ఎప్పుడైతే పతితంగా అవుతుందో, రావణ రాజ్యం ఏర్పడుతుందో, అప్పుడు భూమి కంపించటం మొదలు పెడుతుంది. బంగారు భవనాలు మొదలైనవన్నీ కిందకు వెళ్ళిపోతాయి. నగలు, బంగారం మొదలైనవన్నీ తీసుకు వెళ్లారు. నగల అభిరుచి మీకే అందరికన్నా ఎక్కువగా ఉంటుంది. మీరు స్వర్గంలోకి రావటంతోనే నగలు ధరిస్తారు, రాజ్యం చేస్తారు. ఇతర ధర్మాల వారు రావటంతోనే రాజ్యం చెయ్యరు. మీరు అనంతమైన తండ్రి నుండి స్వర్గ రాజ్య అధికారం, వారసత్వాన్ని తీసుకుంటారు. కావున ఇక్కడ బాబా కూర్చొని చదివిస్తారు. వారు గీతను చదివి వినిపించరు. గీతలో ఏదైతే వ్రాసి ఉందో అదంతా నేను చెప్పింది కాదు. మనుషులు తర్వాత కూర్చొని నా మహావాక్యాల ద్వారా శాస్త్రాలను తయారు చేశారు. నేను మీకు ఏదైతే వినిపించానో దానిని మీరే విన్నారు మరియు వెళ్లి రాజ్యం చేశారు. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. ఇక్కడైతే తండ్రి శిక్షకుడు కూర్చొని శిక్షణను ఇస్తారు. బాబా హిందీలోనే వివరిస్తారు. ఇక్కడ అందరూ హిందీ హిందీ అని అంటూ ఉంటారు కదా, ఇదే వారి భాష. నిజానికి ప్రాచీన భాష హిందీయే కాని సంస్కృతం కాదు. ఆ సంస్కృతమైతే శంకరాచార్యుని తర్వాత వెలువడింది. ఎవరు వస్తారో వారు తమ భాషను నడుపుతారు. అంతేకాని బాబా భగవద్గీతను సంస్కృతంలో వినిపించారు అని కాదు. గుర్నానక్కు తన గ్రంథముంది. తాను సిక్కు ధర్మాన్ని స్థాపన చేశారు. అతడిని కూడా అవతారంగా భావిస్తారు. అందులో రాజ్యాలు కూడా ఉంటాయి. సన్యాసులలో రాజ్యాలు ఉండవు. బుద్ధుడు, క్రీస్తు మొదలైన వారు మొదట గ్రహస్థ ఆత్మలుగా ఉండేవారు. గ్రహస్థులైన పతితాత్మలు ధర్మస్థాపన చెయ్యలేరు. వారిలోకి పవిత్రాత్మ వచ్చింది. ఆ ఆత్మనే ధర్మస్థాపనను చేసింది. ఇతర ధర్మాలైతే రకరకాలవి ఎన్నో ఉన్నాయి. వారొచ్చి తమ చిన్న మఠములను, ఆశ్రమాలను స్థాపించుకుంటారు. వృక్షంలో కూడా చూపించారు కదా. కావున హఠయోగం మరియు రాజయోగాలలో ఎంతో తేడా ఉంది. ఈ విషయాలు అర్థం చేసుకోవలసినవి. ఎవరికైతే అర్థం కావో వారు కునికిపాట్లు పడుతూ ఉంటారు లేక ఆవలిస్తూ ఉంటారు. ఇక్కడైతే మీకు ఖజానా లభిస్తుంది. ఇది చాలా భారీ సంపాదన. మీరు రత్నాలతో మీ ఒడిని నింపుకుంటారు. కావున కళ్ళు తెరుచుకొని వినవలసి ఉంటుంది. కునికిపాట్లు పడుతూ ఉంటే లెక్క బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటే వారు రాజధానిని పొందలేరు. మీరు రాజ్య ఋషులు, మీరు రాజ్యాన్ని పొందుతారు. బాబానే రాజధాని స్థాపనను చేస్తారు, కాని కృష్ణుడు కాదు. కృష్ణుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు మీ తండ్రి నిరాకారుడు, వారి నుండి విశ్వరాజ్య అధికారపు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీరు ఎంత షావుకారులుగా అయిపోతారు! ఇక్కడ ఒక్క తండ్రే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. అందులోనూ విహరించండి, తిరగండి, తినండి, తాగండి, కాని కేవలం బాబాని స్మృతి చెయ్యండి. షావుకార్లు తప్పకుండా బాగా తింటారు కదా, వారు తమ సంపాదనతో వచ్చే ఫలాన్ని తింటారు. అరిసెలైనా తినండి, లెక్క రొట్టెలైనా తినండి, కాని బాబాని స్మృతి చెయ్యండి. ఏదైనా తినండి, డబ్బున్నది దేనికోసం? బాబా వద్దు అని ఏమీ అనరు. కేవలం బాబాతో యోగాన్ని జోడించాలి. ఈ రాజ్య స్థాపన చెయ్యటంలో ఖర్చేమీ లేదు. ఆ యుద్ధాలు మొదలైన వాటిలో ఎంత ఖర్చుంటుంది? విమానాలు తయారు చేసేందుకు ఎంతగా ఖర్చవుతుంది? అవి కూలిపోవటంతో ఒక్కసారిగా అంతా అంతమైపోతుంది. ఎంతగా నష్టం వాటిల్లుతుంది! కావున నడుస్తూ తిరుగుతూ బాబాని స్మృతి చెయ్యండి, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి అని బాబా అంటారు. మనం 84 జన్మలని పూర్తి చేశాం. ఇప్పుడిక వతనం వైపుకు వెళదాం. ఇంటికి వెళ్లి మళ్లీ వచ్చి రాజ్యం చేస్తాము. మీరు పాత్రదారులు కదా. ఆ సినిమాలైతే 2-2.5 గంటలుంటాయి, కాని ఈ అనంతమైన నాటకం 5000 సంవత్సరాలు కొనసాగుతుంది. దీనిని మనుషులే తెలుసుకోగలరు. ఈ ప్రపంచం ముళ్ళ అడవి. అన్నింటికన్నా పెద్ద ముళ్ళు వికారపు ముళ్ళు. అది ఆది మధ్య అంతము దుఃఖాన్నిస్తుంది. 2వ నెంబర్ ముళ్ళు క్రోధపు ముళ్ళు. దానికి గుర్తుగా ఈ మహాభారత యుద్ధాన్ని చూడండి. ఏ విషయంలోనైనా కోపం వస్తే ఇక వెంటనే బాంబులు వెయ్యటం ప్రారంభిస్తారు. ఇప్పుడు వర్ణించలేనంత అటువంటి బాంబులను తయారు చేశారు. సత్తిగల్లో ఎటువంటి యుద్ధాలు మొదలైనవి ఉండవు. సంగమ యుగంలోనే ఈ మహాభారత యుద్ధాన్ని చూపించారు. ఇంకా ఏ శాస్త్రంలోనూ ఈ యుద్ధపు వర్ణనే లేదు. అక్కడైతే మీరు మొత్తం విశ్వానికి అధిపతులుగా ఉంటారు. అక్కడ యుద్ధం అనేది జరగదు. శాస్త్రాలలో అసూరులు మరియు దేవతల యుద్ధాన్ని చూపించారు, కాని దేవతలు అహింసకులు. వీరు యోగ బలం ద్వారా విశ్వాధిపతులుగా అవుతారు. ఇది సైలెన్స్ శక్తి. ఇందులో మీరు ఏమీ మాట్లాడకూడదు. స్మృతి శక్తి ద్వారా మీరు తండ్రి నుండి విశ్వరాజ్య అధికారాన్ని తీసుకుంటారు. ఎంత తేడా ఉందో చూడండి. సైన్స్ శక్తి ద్వారా వినాశనం జరుగుతుంది. మళ్ళీ అదే సైన్స్ ద్వారా సత్యగంలో సుఖాన్ని చూస్తారు. సైన్స్ ద్వారా ఇన్వెన్షన్లు చేస్తారు. వారు వాటిని సుఖం కోసమే చేస్తారు. వారు కూడా వచ్చి ఎంతో కొంత జ్ఞానాన్ని తీసుకుంటారు. ప్రదర్శనీలోకైతే అందరూ వస్తారు. ముందు ముందు అందరూ వస్తారు. మీ ఈ సైలెన్స్ శక్తి ప్రఖ్యాతమవుతుంది. గీతా భగవంతుడు ఎవరు అని మీరు ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నలను ఇంకా ఎవరు అడగలేరు. ఎక్కడైతే ఈ ప్రశ్నలు వ్రాస్తారో అక్కడ దానితో పాటు చిత్రాన్ని కూడా పెట్టండి. గీతా భగవంతుడు పరంపిత పరమాత్ముడా లేక పూర్తి 84 జన్మలు తీసుకునే శ్రీకృష్ణుడా? వారు పతితుల నుండి పావనంగా తయారు చేస్తారు. కృష్ణుడి ఆత్మ 84 జన్మలు తీసుకుని నల్లగా అయిపోయింది. నీవు 84 జన్మలు తీసుకున్నావు అని తనకు కూర్చొని అర్థం చేయిస్తారు. నీకు నీ జన్మల గురించి తెలియదు. తాము 84 జన్మలు ఎలా తీసుకుంటారో పాత్రదారులకు తెలిసి ఉండాలి కదా. సన్యాసుల ధర్మమే వేరు. భారతవాసులకు తమ ధర్మం గురించి తెలియని కారణంగా ఇతర ధర్మాలలోకి వెళుతూ ఉంటారు. ఎవరైనా గురువు ఆశీర్వాదంతో ఎవరికైనా ధనం లభిస్తే అతడి వెనక అతుక్కుపోతారు. మళ్ళీ దివాళా తీస్తే భగవంతుడు వ్రాత అని అంటారు. కొడుకు పుడితే సంతోషపడిపోతారు. అచ్చా మరలా 10-12 రోజుల తర్వాత కొడుకు చనిపోతే ఈశ్వరుడి రాత, ఇతడిని బతికించటం మా చేతుల్లో లేదు అని అంటారు. బాబా ఇటువంటి ఉదాహరణలను ఎన్నో చూశారు. ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఇక్కడ బాబా కూర్చున్నారు. మధురాతి మధురమైన పిల్లలు పావనంగా అవ్వండి అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. మహాభారి మహాభారత యుద్ధం జరిగినప్పుడు తండ్రి మమ్మల్ని ఈ దుశ్శాసనుడు నగ్నంగా చేస్తున్నారు, మమ్మల్ని వీరి నుండి రక్షించండి అని ద్రౌపది పిలిచింది. ఇది 5000 సంవత్సరాల విషయం. ఈ అబలలపై ఈ విషం కోసమే అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. కొందరు స్త్రీలు కూడా విషం లేకుండా ఉండలేరు. వారికి శూర్పణక పూతన అన్న పేర్లుని పెట్టటం జరిగింది. ఎవరైతే విషం కోసం విసిగిస్తారో వారు కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు మొదలైన వారు. వీరందరూ వినాశనం అవ్వవలసిందే. ఈ సమయంలో అసూరి రావణ రాజ్యముంది. మళ్ళీ ఈశ్వరీయ రాజ్యం ఉంటుంది. ఈ 84 జన్మలను ఎలా తీసుకుంటారు అని ఈ చక్రమంతటిని మీరు తెలుసుకున్నారు. ఎప్పుడైతే వికారాలలోకి వెళతారో అప్పుడే ఇది మర్చిపోతారు. వికారాలలోకి వెళ్లే వారి ముఖం పాలిపోతుంది. మేము ఇలా చేసేశామేమిటి అని వారు స్వయము భావిస్తారు. పిల్లలు ఈ విషయ వికారాల బురదలోకి వెళ్ళకండి. ఇది మీకు ఆది మధ్య అంతము దుఃఖాన్నిస్తుంది. ఇందులో పడిపోకండి అని బాబా చెప్తారు. మేము వికారాలలోకి ఎప్పుడు వెళ్ళము అని ప్రతిజ్ఞ చెయ్యండి. భగవాను వాచ, కామం మహాశత్రువు. ప్రతి చిత్రంలోనూ మొట్టమొదట జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, గీతా జ్ఞానదాత అయిన శివ భగవాను వాచ అని వ్రాయండి. అప్పుడు కృష్ణుడు పేరు తొలగిపోతుంది. మాకు గీతా భగవంతుడు కూర్చొని తెలియచేస్తున్నారు. ఆ జ్ఞానాన్నే మేము తీసుకుంటున్నాము. భగవంతుడే వచ్చి కొత్త ప్రపంచ స్థాపనను చేస్తారు, మరియు పాత ప్రపంచం వినాశనమవుతుంది. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం కదా. వారి యథార్థ నామం శివ బాబా. వారిని రుద్ర బాబా అని అనరు. బాంబేలో బబూరీనాథ్ మందిరం కూడా ఉంది. బబూల్ అని తుమ్మముళ్ళనంటారు. మరి వారికి బబూరీనాథుడు అన్న పేరునెందుకు పెట్టారు? ఇదెవరు అర్థం చేసుకోరు. అక్కడ ఉన్న చిత్రం శివునిదే. అలా అనేక పేర్లు పెట్టేశారు. శివ బాబానే వచ్చి ముళ్ళ అడవిని పూల తోటగా తయారు చేస్తారు. వారే మీ తండ్రి. వారి పేరు శివ. శివ పరమాత్మాయ నమః, బ్రాహ్మణ దేవి దేవతాయ నమః అని అంటారు. పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరంపిత పరమాత్మ కూర్చొని ఈ రథం ద్వారా అర్థం చేయిస్తారు. ఏ విధంగా లౌకిక తండ్రి పిల్లలు మన కులానికి కళంకాన్ని తీసుకురాకండి, ఎటువంటి తప్పు పనులు చెయ్యకండి అని చెప్తారో, అలా ఈ బాబా కూడా పిల్లలు వికారాలలోకి ఎప్పుడూ వెళ్లకూడదు, పవిత్రంగా అవ్వకుండా స్వర్గంలో ఉన్నత పదవిని పొందలేరు అని చెప్తారు. మీరు చాలా అద్భుతమైన సంపాదనను చేసుకుంటున్నారు. మిగిలిన వారంతా పోగొట్టుకుంటున్నారు. కొందరి వద్ద కోటాను కోట్లు ఉన్న, పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తున్న, లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న, అదంతా సమయాన్ని వ్యర్థం చేసుకోవటమేనని మీరు భావిస్తారు. ఇవేవి పనికిరావు. అన్ని అంతమైపోతాయి. ఇంకా 10-12 వేల సంవత్సరాలు కొనసాగుతుంది అని వారు భావిస్తారు. మృత్యువు శిరస్సుపై ఉందని పిల్లలైన మీకు తెలుసు. కొద్ది సమయంలో ఈ భూకంపాలు మొదలైనవి జరిగి అన్ని అస్తవ్యస్తమైపోతాయి. భూకంపాలు మొదలైన వైపరీత్యాలలో లెక్కలేనంత మంది చనిపోతారు. ఇప్పుడిక వినాశనం జరగవలసిందే. వినాశన సాక్షాత్కారాన్ని మరియు స్థాపన యొక్క సాక్షాత్కారాన్ని మీరు పొందారు. మళ్లీ వాటిని ఈ కళ్లతో చూస్తారు. భక్తి మార్గంలో ఎన్నో చేస్తారు, కాని ఎవరూ వైకుంఠంలోకి వెళ్లలేరు. జ్ఞానం లేకుండా సద్గతి లభించదు. ఇవన్నీ భక్తి మార్గపు బొమ్మలు. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము, మొదటి పాయింట్, కులానికి కలంకితం చేసే చెడు పనులేవి చెయ్యకూడదు. పవిత్రంగా అవుతాము అని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. రెండో పాయింట్, ఇప్పుడు మీ సమయాన్ని ధనాన్ని వ్యర్థం చేసుకోకూడదు. పూల తోటలోకి వెళ్లేందుకు ముళ్లను తొలగించెయ్యాలి. వరదానం, అలౌకిక ఆటను మరియు ఆట బొమ్మలతో ఆడుకుంటూ సదా శక్తిశాలిగా అయ్యే అచల్ అడోలు బాబ అలౌకిక జీవితంలో మాయ యొక్క విఘ్నాలు రావటం కూడా ఒక ఆట. ఎలాగైతే శారీరక శక్తి కోసం ఆటలు ఆడిస్తారో అలా అలౌకిక యుగంలో పరిస్థితులను ఆట వస్తువులుగా భావించి ఈ అలౌకిక ఆటను ఆడండి. వాటితో భయపడకండి లేక గాబరా పడకండి. సర్వ సంకల్పాల సహితంగా స్వయాన్ని బాప్ దాదాపై బలిహారం చేస్తే మాయ ఎప్పుడూ దాడి చెయ్యలేదు. ప్రతిరోజు అమృత వేళలో సాక్షిగా ఉండి స్వయాన్ని సర్వశక్తులతో అలంకరించుకుంటే అచలంగా దృఢంగా ఉంటారు. స్లోగన్, ఏదైనా ప్రాపంచిక విషయాన్ని వినటము వినిపించటం కూడా స్వయంలో చెత్తను జమ చేసుకోవటం. అవ్యక్త ప్రేరణ పాయింట్, అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. బాప్దాదా యొక్క ముఖ్యమైన ఆజ్ఞ, నిరంతరం స్మృతిలో ఉండండి మరియు మనస వాచ కర్మణ పవిత్రంగా అవ్వండి. సంకల్పంలో కూడా అపవిత్రత లేక అశుద్ధత ఉండకూడదు. దీనినే సంపూర్ణ పవిత్రత అని అంటారు. ఒకవేళ సంకల్పంలోనైనా పాత అశుద్ధ సంస్కారం టచ్ చేసినా, వ్యర్థ సంకల్పాలు నడిచినా లేక స్వప్నాలు వచ్చినా కూడా సంపూర్ణ పవిత్రత అని అనరు. అందువలన పవిత్ర భవ, యోగి భవ ఈ మొదటి పాఠాన్ని స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడే తండ్రి సమానంగా మరియు తండ్రికి సమీపంగా వచ్చేందుకు అధికారులుగా అవుతారు. ఓం శాంతి.